ಸೃಷ್ಟೌ ಯಾ ಸರ್ಗರೂಪ ಜಗದವನ ವಿಧೌ ಪಾಲಿನೀಯ ಚ ರೌದ್ರೀ ಸಂಹಾರೇ ಚಾಪಿ ಯಸ್ಯ ಜಗದಿದಮಖಿಲೋ ಕ್ರೀಡನಂ ಯಾ ಪರಾಖ್ಯ ಪಶ್ಯಂತಿ ಮಧ್ಯಮಾಥೋ ತದನು ಭಗವತಿ ವೈಖರೀ ವರ್ಣರೂಪ ಸಾ ಅಸ್ಮದ್ವಾಚಂ ಪ್ರಸನ್ನ ವಿಧಿ ಹರಿ ಗಿರಿಶಾರಾಧಿತಾಲಂಕರೋತು. ಅಮ್ಮ, ನೀವು ಈ ಚರಾಚರ ಜಗತ್ತಂತಾ ಸೃಷ್ಟಿಸಟಾನಿಕೆ ಮೂಲ ಕಾರಕರಾಗಿ ಈ ಸೃಷ್ಟಿನಿ ನೀವೇ ಚೇಸ್ತುನ್ನವು, ದೀನಿನಿ ಉತ್ಪತ್ತಿ ಚೇಸಿನ ತರಹ ಪೋಷಿಸ್ತುನ್ನವು, ಅಭಿವೃದ್ಧಿ ಚೇಸ್ತುನ್ನವು. ಸೃಷ್ಟಿ, ಸ್ಥಿತಿ, ಲಯಮು ಈ ಮೂರು ಪನುಲು ಕಾಕ ಐದು ಪನುಲು ಚೇಸ್ತುನ್ನವು. ಪಂಚಕೃತ್ಯಪರಾಯಣದಿ ಪುಟ್ಟಿನಟಂ ಒಕೆತ್ತು. ಪುಟ್ಟಿನ ತರಹ ಏನು ಚೇಯಾಲಿ? ಪೋಷಿಸಾಲಿ. ಪೋಷಿಸಿದ ತರಹ ಸಂಹರಿಸಾಲಿ. ಸಂಹರಿಸಿದ ತರಹ ತಿರುಗಿ ಪೈಕಿ ಪಟ್ಟುಕುಪೋವಾಲಿ, ವೆನಕ್ಕೆ ಪಟ್ಟುಕುಪೋವಾಲಿ. ಪಟ್ಟುಕುಪೋಯಿನ ತರಹ ಪುನರ್ಜನ್ಮ ಲೇಕುಂಡಾ ಶಾಶ್ವತಮೈನ ಅನುಗ್ರಹಂ ಇವ್ವಾಲಿ. ಈ ಐದಿಂಟಿಕಿ ಪಂಚಕೃತ್ಯಮುಲನಿ ಪೇರು. ಅದಕ್ಕೆ ಅಮ್ಮವಾರಿಗೆ ಸೃಷ್ಟಿಕರ್ತ್ರಿ ಬ್ರಹ್ಮರೂಪ, ಗೋಪ್ತ್ರಿ ಗೋವಿಂದರೂಪಿಣಿ, ಸಂಹಾರಿಣಿ ರುದ್ರರೂಪ, ತಿರೋಧಾನಕರಿ ಈಶ್ವರಿ, ಸದಾಶಿವ ಅನುಗ್ರಹದ ಪಂಚಕೃತ್ಯಪರಾಯಣ ಸೃಷ್ಟಿಕರ್ತ್ರಿ. ಜಗತ್ತಿನಿ ಪುಟ್ಟಿಸ್ತೋಂದಿ. ಈ ಜಗತ್ತುನಿ ಸೃಷ್ಟಿಸ್ತುನ್ನಪ್ಪುಡು ಪುಟ್ಟಿಸ್ತುನ್ನಪ್ಪುಡು ಅವಳು ಏ ರೂಪಂಲೋ ಉಂದಿ? ಬ್ರಹ್ಮರೂಪ. ಬ್ರಹ್ಮರೂಪಂಲೋ ಉನ್ನದಿ. ಬ್ರಹ್ಮರೂಪಂಲೋ ಸೃಷ್ಟಿನಿ ರಚಿಸ್ತುನ್ನವು, ಈ ಸೃಷ್ಟಿನಿ ಕಲಿಗಿಸ್ತುನ್ನವು, ಪುಟ್ಟಿಸ್ತುನ್ನವು. ಗೋಪ್ತ್ರಿ ಪೋಷಿಸ್ತೋಂದಿ, ತಿಂಡಿ ಪೆಟ್ಟಿ ರಕ್ಷಿಸ್ತೋಂದಿ. ಅಪ್ಪುಡು ಗೋವಿಂದ ರೂಪಿಣಿ, ನೀವು ಗೋವಿಂದ ರೂಪಂಲೋ ಉನ್ನವು. ತರಾತ ಸಂಹಾರಿಣಿ ಸಂಹರಿಸ್ತುನ್ನವು, ಅಪ್ಪುಡು ರುದ್ರ ರೂಪ ರುದ್ರುಡು ರೂಪಂಲೋ ಉನ್ನವು. ತಿರೋಧಾನಕರಿ ತಿರುಗಿ ವೆನಕ್ಕೆ ಪಟ್ಟುಕುಪೋತೋಂದಿ. ಎಕ್ಕಡಿ ನುಂಚಿ ಮನಂ ವಚ್ಚಾಮೋ ಅಕ್ಕಡಿಕಿ ವೆನಕ್ಕೆ ವೆಳ್ಳಡానికి తిరోధానం అని పేరు. ఈ తల్లి మనందర్ని వెనక్కి తీసుకుపోతున్నది. ఆ సమయంలో ఆవిడ ఈశ్వరి అనే పేరుతో ఉంటుంది. అందుకే తిరోధానకరి ఈశ్వరి కలిస్తే తిరోధానకరీశ్వరి. సదాశివానుగ్రహద అమ్మవారు అనుగ్రహద అనుగ్రహం ఇస్తోంది, అంటే ముక్తినిస్తోంది, పునర్జన్మ లేకుండా చేస్తోంది. ఆ అనుగ్రహం ఇచ్చేటప్పుడు సదాశివ అనే రూపంలో ఉంటావు. ఈ విధంగా సదాశివ అనే పేరుతో అనుగ్రహం ఇస్తావు గనుక సదాశివానుగ్రహద. ఈ ఐదు పనులు చేస్తున్నావు గనుక పంచకృత్యపరాయణ. అటువంటి తల్లికి నీకు నమస్కారము. పర ప్రత్యక్కు పశ్యంతి మధ్యమ వైఖరి అనే పేరుతో వాక్కుల రూపంలో ఉన్న నీకు నమస్కారం. ವಿಧಿ ಹರಿ ಗಿರಿಶ ಆರಾಧಿತ ಅಲಂಕರೋತು. ಬ್ರಹ್ಮಚೇತ, ವಿಷ್ಣುವುಚೇತ, ಈಶ್ವರುಡಿ ಚೇತ ನಿರಂತರಂ ಆರಾಧಿಂಪಬಡುತ್ತ ಜಗನ್ಮಾತಾ ನೀ ಪಾದಪದ್ಮ ನಿತ್ಯ ನಮಸ್ಕಾರ. ತ್ರಿಮೂರ್ತುಲ ಚೇತ ಕೂಡ ಸ್ತೋತ್ರವುಲು ಅಂದುಕೊಂಡ ವಾರಿ ಚೇತ ಆರಾಧಿಂಪಬಡುತ್ತ ನೀವು ನಮಸ್ಕಾರ. ನೀವು ನಿತ್ಯಂ ಮಮ್ಮಲ್ಲಿ ಅನುಗ್ರಹಿಸು, ಕಾಪಾಡು. ನುವು ಸ್ವಾಹಾಕಾರಾನಿ ತ್ವಂ ಸ್ವಾಹ ತ್ವಂ ಸದಾ ತ್ವಂ ಹಿ ವಶಕ್ಕಾರಸ್ಸರಾತ್ಮಿಕ. ಯಜ್ಞಮುಲಲೋ ದೇವತಲಕಿಚ್ಚೇ ಸ್ವಾಹಾಕಾರಂ ನೀವು. ನಿಜಾನಿಕ ಇಕ್ಕಡ ಈ ಸಮಯವರೆಗೆ ಇಂಕಾ ದೇವತಲು ಪೆದ್ದಗಾ ರಾಲೇದು, ಅಯಿನಾ ವಾಳ್ಳು ಸ್ವಾಹಾಕಾರಂ ಅಂತುನ್ನಾರು. ಅಂತೆ ಸೃಷ್ಟಿ ರಹಸ್ಯಂ ವಾಳ್ಳಿಗೆ ತಿಳಿಸಿಂದಿ, ಲೇತೆ ಆ ಮಾಟ ಅನ್ನಲೇರು. ಯಜ್ಞಮುಲು ಜರುಗಿನಪ್ಪುಡು ಸ್ವಾಹ ವಸ್ತುಂದಿ. ಅಸಲು ಇಂಕಾ ಯಜ್ಞಮುಲೇ ಜರಗಲೇದು, ಪೂರ್ತಿಗಾ ಸೃಷ್ಟಿ ಅವಲೇದು. ಅಯಿನಾ ಯಜ್ಞಮುಲಲೋ ಸ್ವಾಹಾಕಾರಂ ಅನೇ ಒಕ ಶಬ್ದಂ ವಾಡತಾಂ. ದೇವತಲಕಿ ಸಮರ್ಪಿಸೇ ಹವ್ಯಮುಲು ಸ್ವಾಹಾಕಾರಂ ದ್ವಾರಾ ಅಂದಿಸ್ತಾಂ. ಪಿತೃದೇವತಲಕಿ ಸ್ವಧಾಕಾರಂತೋ ಅಂದಿಸ್ತಾಂ. ವಶಕ್ಕಾರಂ ಅನೇ ಪೇರುತೋ ಈ ಅಗ್ನಿ ಮೊದಲೈನಟುವಂಟಿ ಬರಿಹಿಶ್ವಾದಿ ದೇವತಲಕ ಅಂದಿಸ್ತಾಂ. ಈ ಮೂಡು ಸ್ವರಮುಲು ನೀವೇ. ಅಟುವಂಟಿ ನೀವು ನಮಸ್ಕಾರವನ್ನು ಎಲ್ಲ ಅನಗಲಿಗಾರಂಟೇ ಅಮ್ಮನುಗ್ರಹಂ. ವೇದಮಾತವೇ ನೀವು. ನೀ ವಲ್ಲೇ ಮಾನವುಲಕಿ ಪುಟ್ಟುಕೊಸ್ತುನ್ನದಿ, ನಿದ್ರ ವಸ್ತುನ್ನದಿ, ಪೆಂಪಕಂ ಅನೇದು ವಸ್ತುಂದಿ, ಆಹಾರಂ ಲಭಿಸ್ತುಂದಿ, ಸೌಖ್ಯಾಲು ಲಭಿಸ್ತುನ್ನಾಯಿ, ಜ್ಞಾನಂ ವಸ್ತುಂದಿ, ಅಜ್ಞಾನಂ ವಸ್ತುನ್ನದಿ. ಇಲ್ಲ ಸಕಲ ಕಾರ್ಯಮುಲಕು ಆಧಾರಭೂತವಯ್ಯನ ನೀವು ನಮಸ್ಕಾರಂ ಅನಿ ಪ್ರಾರ್ಥಿಸಿ ಮಮ್ಮಲ್ಲಿ ಅನುಗ್ರಹಿಸರಗಾನೇ ಅವಳ ಚಿರುನವ್ವು ನವ್ವುತ್ತೂ, ಓ ಮಧುಕೀಟಗುಲಾರಾ, ನೀ ಅಪಾರಮಯ್ಯನ ತಪೋನಿಷ್ಠಕಿ ದೀಕ್ಷಕಿ ಮೆಚ್ಚಾನು. ಆಧಾರಮುಲೇನಿ ನೀಳಲೋ ಮಾಯಾಬೀಜಾನ್ನಿ ಭಕ್ತಿತೋ ಜಪಿಂಚಿ ಎವರಿಕೀ ಅಂತ ತೇಲಿಕಗಾ ದರ್ಶನವೆವ್ವರಿ ನನ್ನು ಇಕ್ಕಡಿಗೆ ರಪ್ಪಿಸುಕೊಂಡರು. ನಾ ದರ್ಶನ ಮೀರು ಚಾಲ ಸುಲಭಂಗ ಪೊಂದರು. ನಾ ದರ್ಶನ ಅಂತ ತೇಲಿಕ ಕಾದು. ನಾ ರೂಪಾನ್ನಿ ಎವರು ಪಡಿತೇ ವಾಳು ಚೂಡಲೇರು, ಅಯಿನಾ ಮೀರು ಚೂಡಗಲಿಗಾರು. ಅಂದಕೇ ಮೆಚ್ಚಾನು. వరాలు ఇచ్చుకుందామని వచ్చాను, పుచ్చుకోండి చెచ్చారా మీకేం కావాలో ఇచ్చుకుంటానడగానే, అయితే మా ఇద్దరికి చావు లేకుండా వరం ఇవి, మేము ఎప్పుడు హాయిగా సుఖంగా ఉండాలి, మాకు మాత్రం మరణం లేని వరం కావాలి, మరణం మాట వరసకు కూడా మా దగ్గరకు రాకూడదు, అటువంటి వరం దేహి వరమును ప్రసాదించు అనగానే అమ్మ చిరునవ్వు నవ్వింది. అదేమిటమ్మా, ఎంత తపస్సు చేసి నిన్ను దర్శనం చేసుకోగలిగాం, నీ అనుగ్రహం పొందాం, నువ్వు కూడా వచ్చి వరాలు ఇస్తానన్నావు, తీరా మరణము లేని వరమును ప్రసాదించమంటే నవ్వుతావు తప్ప మాట్లాడమే ఊ అనవే అనగా, అలా కమిట్ అవ్వడం కుదరదు నాయన, మరణము లేని వరం ఇవ్వడం కుదరదు, ఇది ఈ సృష్టిలో ఎవ్వరికీ ఇవ్వడం కుదరదు. మృత్యుర్జన్మవతాం వీర దేహేన సహజాయతే అద్యవాబ్ద శతాంతే వా మృత్యుర్వై ప్రాణినాథ్రవం. ఓ వీరుడా మధు, మరో వీరుడా కైటభ, మీరిద్దరూ చావు లేకుండా శాశ్వతంగా జీవించాలని కోరుతున్నారు, ఇది మాత్రం కుదరదు. ప్రతి వ్యక్తి పుట్టినాక వాడికి చావు తప్పదు. ఒక జీవి పుట్టాడు అంటే వాడి వెనక తోకలా వాడి మరణం కూడా పుడుతుంది. ఆ మరణం అద్య ఈరోజు అవ్వచ్చు, అబ్ద సంవత్సరం తర్వాత అవ్వచ్చు, శతాంతేవా నూరేండ్లకైనా మృత్యుర్వై ప్రాణినా ద్రవం. మరణం ప్రాణికి తప్పదు, మరణం లేని జీవంటూ ఎవరు ఉండరు. అది జీవులకు మేమివ్వం, ఇస్తే వాడు అజ్ఞాని అవుతాడు, ఆ తర్వాత వాణి చంపలేక మేము చావాలి. కాబట్టి ఏదో ఒక విధముగా తెచ్చే వరం కోరుకోండి. మరణం లేని వరం ఎవరు కానీ స్వేచ్ఛగా మీరు కోరుకున్న రీతిలో మృత్యు వచ్చేటట్టు అనుగ్రహిస్తాను. కోరుకోండి, మీకు మరణం ఎలా కావాలో అలా కోరుకోండి, అలా తప్ప ఇంకో రకంగా మృత్యువు రాదు, అది కూడా ఒక విధంగా మీకు లాభమే కదా అనగానే వాళ్ళిద్దరూ ఆలోచించుకున్నారు, చెవులు కొరుక్కున్నారు. చక్కగా ఒకళ్ళ చెవులు ఒకళ్ళు కొరుక్కున్న వాళ్ళు అన్న తమ్ముడు అనుకున్నారు. ఆ తర్వాత అమ్మకేసి తిరిగారు. మరణం లేకుండా వరం ఇవ్వను అన్నావుగా, కాబట్టి మేము వేరే వరం అడుగుతున్నాం, ఇస్తావా? ఇంకేదైనా ఇస్తానులే, ఒక్క మరణం లేని వరం తప్ప అన్నది అమ్మ. మళ్ళీ స్వచ్ఛంద మరణం దేహి అన్నారు వాళ్ళు. మాకు స్వచ్ఛంద మరణము నిమ్ము అమ్మ తథాస్తు అంది. వెంటనే వీళ్ళు ఆనందంతో నీళ్ళలో ఎగిరి గంతులేసి సంకలు కొట్టుకున్నారు. ఓహోహో ఓహోహో, మేము నిన్ను మోసం చేసాం, బొట్లో వేసుకున్నాం అన్నారట వాడు. ఆవిడ చిరునవ్వు నవ్వింది. ఎందుకురా అంత ఎగిరి గంతులు వేస్తున్నారు, నీళ్లలో నృత్యం చేస్తున్నారు, చక్కగా చేతులు కొట్టుకుంటున్నారు, నన్ను మోసం చేశాను, బుట్టలో వేసుకున్నాను అంటున్నారు, ఇక్కడ బుట్ట లేదు, ఆ నాకు పొట్ట లేదు, ఇంతకీ ఏమైంది నాయన అంటే, నువ్వు మాకు వరం ఏమిచ్చావు, స్వచ్ఛంద మరణం ఇచ్చావు, మేము మరణం లేకుండా వరం ఇమ్మంటే ఇవ్వడం కుదరదన్నావా, స్వచ్ఛంద మరణం ఇచ్చావా. స్వచ్ఛంద మరణం అంటే ఏమిటి, కోరుకున్నప్పుడు మాత్రమే చావు వచ్చే వరం. స్వచ్ఛందంగా మరణమును పొందుటనగా ఎవడన్నా నేను ఈ పోటీకి చచ్చిపోదాం అనుకుంటున్నానంటేనే వాడికి మృత్యువు వస్తుంది, లేకపోతే మృత్యువు వాడి దగ్గరికి రాదు, మృత్యువు వాడికి మృత్యువు అవుతుంది. నువ్వు మాకు కోరుకుంటే మాత్రమే మరణం వచ్చేటటువంటి వరం ఇచ్చావు. ఏ జీవి అయినా తనంత తాను సావాలని కోరుకుంటాడా? అబ్బే నెవ్వరు. మేము జీవితంలో ఎప్పుడు చావాలని కోరుకోం, మేము కోరుకోకపోతే మృత్యువు రాదు, మృత్యువు రాకపోతే చిరజీవులం, మాకు మరణం లేనట్టే. చూసావా, నువ్వేమో వరం ఇవ్వనన్నావు, మేము పుచ్చుకున్నాం, అందుకే అన్నాం వీ డిసీవ్డ్ యూ అన్నారట వాళ్ళు. అనగానే అమ్మ చిరునవ్వు నవ్వి, ఓహో మీకు అంత తెలివితేటలున్నాయన్నమాట, స్వచ్ఛంద మరణం అంటే మీరు కోరుకోకపోతే చావురాదు, మీరు కోరుకోరే ఎప్పుడూ మీకు చావురాదే, అది చూద్దాంలే నాయనలారా, మీకు ఇచ్చిన వరములను సద్వినియోగం చేసుకుంటే మంచి పనులకు వాడితే నిజంగానే మీకు చావవలసిన అవసరం రాదు, కానీ మీరు ఈ వరాన్ని దుర్వినియోగం చేసి సాధువుల జోలికి వస్తే, మహాత్ముల జోలికి వస్తే, సాక్షాత్ పరబ్రహ్మస్వరూపులతో యుద్ధం చేస్తే, సాధువులని గనక మీరు ఇక్కడి నుంచి వాళ్ళ ఆసనం నుంచి బహిష్కరిస్తే, సాధువులకి నగర బహిష్కరణ విధించారా, అప్పుడు ఈ వరం మిమ్మల్ని రక్షించదు, మిమ్మల్ని భక్షించడానికి ఎవరు రావాలో వాళ్ళు వస్తారు అని హెచ్చరించి అమ్మ చూస్తూ ఉండగా అదృశ్యురాలైపోయింది. తత్ర ఈ అంతరధీయత, ఆవిడ వెళ్ళిపోగానే వీళ్ళు ఆనందపడిపోయారు. పిచ్చమ్మ, ఆ తల్లి మనల్ని మోసం చేద్దాం అనుకుంది. మనం ఎంత తెలివైన వాళ్ళం, తల్లికి కూడా పంకనామాలు పెట్టాం, స్వచ్ఛంద మరణం పొందాం, ఇక మనకి సావు లేదనుకున్నారు. హాయిగా నీళ్ళల్లో అటు ఇటు బుడుగు బుడుగు ఈదుకుంటూ వెళ్ళ మొదలెట్టారు. వాళ్ళకి నీళ్ళు అంటే భయం లేదు. ఇదంటూ మన వాళ్ళని కాశీ గంగలో దిగండింటే బాబోయ్ బాబోయ్ అంటారు కొందరు. ఎప్పుడు చూసినా గంగలో ఉలగండ్రా అంటే అదేం భయమో తెలియదు. వాళ్ళు అంటే మధుకేటవులకి నీళ్ళలో పుట్టడం వల్ల భయం లేదు కనుక నిర్భయంగా అపార జలరాశిలో తిరిగారు. ఆ సమయంలో గాఢముగా నిద్రపోతున్న శ్రీమన్నారాయణుని నాభిలో నుంచి తామరపువ్వు బయటకొచ్చింది. అంతవరకు లోపల ముడుచుకుపోయి ఉన్నది తామరపువ్వు, ఆ తామరపువ్వు తెల్ల తామరపువ్వు బయటకొచ్చింది. పొండరీకం అంటాం దానిని. పొండరీకం అంటే తెల్ల తామర, పద్మం అంటే ఎర్ర తామర. అందుకే నేను కొంచెం ఎర్రగా అందంగా ఉంటానని మా నాన్నగారు పద్మాకరం అని పేరెట్టారు. అది తెల్ల తామర పూటి పాపం. ఈ తెల్ల తామరపు చక్కగా బొడ్డులో జలహా పైకి వచ్చి వేయి రేకులు అలా వికసించాయి. అందులోంచి ఎర్రని ముఖంతో మంచి పద్మము వంటి వర్ణముతో మహానుభావుడు పద్మధుడు బ్రహ్మ పుట్టుకొచ్చాడు. తామర పూలోంచి పుట్టాడు కనుకనికి పద్మధుడు పద్మసంభవుడు కంజభవుడు అని పేరు వచ్చింది. పుట్టినప్పుడు ఆయన చిన్న పిల్లాళ్ళ ఉన్నాడు. చూస్తూ ఉండగా చక్కగా శరీరం పెరిగింది. నాలుగు ముఖాలు ఉన్నాయి. ఆ ముఖాలతోటి ఆయన ఆలోచన చేశాడు. కోహం, నేనెవరిని, ఎందుకు పుట్టాను, నా కర్తవ్యం ఏమిటి అనుకుంటూ ఉంటే ఆయనకి ఏం తోచట్లేదట. ఇంతలో ఆకాశం నుంచి సృష్టి చెయ్యి అని వినపడింది. సృష్టి అంటే ఏమిటి అన్నాడు ఆయన. అప్పుడే నిద్రలోంచి లేచినటువంటి వాడు పుట్టినవాడు కదండి. సృష్టి చెయ్యని వినబడినా ఆయనకి ఏం తోచట్ల. సృష్టి అంటే ఏమిటో, ఎలా చెయ్యాలో, అసలు నేనెవరో తెలియటం లేదు, ఇప్పుడు నేను ఎక్కడున్నాను అని చూస్తే మంచి అందమైన మెత్తనైన తామర పువ్వు కనపడింది. ఓహో, ఈ తామర పువ్వు నాదనమాట, ఇది నాకు నివాసం, ఇందులోంచే పుట్టా కాబట్టి ఇది నా పేరు మీదుగా రిజిస్టర్డ్ అయ్యింది, ఇంక దీన్ని ఎవడో లాక్కోలేడు, ఎందుకని ఇందులోంచి పుట్టాను కదా అనుకుని పాప తామర పువ్వును చూసి మురిసిపోయాట ఆయన. నిజంగా ఆ పద్మం అంత ఉత్తమం. ఆ పద్మము నాశనము లేనిది. ఆ పద్మము సమస్త లోకములకి మూలము. ఆ పద్మము సాక్షాత్తు విష్ణువు యొక్క మహామాయాస్వరూపం, చరాచర జగత్తుకి ఆధారభూతం, జగన్మాత యొక్క మాయాస్వరూపం అది. అటువంటి పుండరీకంలోంచి ఆయన పుట్టాడనమాట. ఆ పద్మం అంటే సామాన్యమా? పద్మం సృష్టి మూలకం అని శాస్త్రం. అటువంటి పద్మములో కూర్చుని ఇది మురిసిపోయాడు ఆయన. అయినా సృష్టి ఎలా చేయాలో తెలియటం లేదు. ఆ సమయంలో అసలే ఆయన సృష్టి ఎలా చేయాలో తెలియక ఏదో దొరికినటువంటి చక్కని తామర పువ్వును చూసుకుని ఆనందిస్తున్న సమయంలో ఈ ఈత కొట్టుకుంటున్న మధుకైటములు అక్కడికి చేరారు. వాళ్ళు దూరం నుంచో చూశారు ఈ తామర పువ్వుని. వాళ్ళలో వాళ్ళు అనుకున్నారట, అన్న తమ్ముడా చూసావా, మనమేమో పుట్టినప్పటి నుంచి నీళ్ళల్లోనే పుట్టి ఇందులోనే తెగ తిరిగి ఒళ్ళంతా నాచు పెట్టి బాధపడుతున్నాం. ఎప్పుడు నీళ్ళల్లో ఈదడం వల్ల పైనంత ఓ రకమైన నాచు వచ్చేసింది, నున్నగా అయిపోయింది. ఎంత బాధపడి నీళ్ళల్లో మనం తిరుగుతుంటే వీడెవడో దర్జాగా అద్భుతమైన సుకుమారమైన తెల్లనైన వేయి రేకుల తామర పూలు కూర్చునున్నాడు. మనం నీళ్ళల్లో ఉండడం ఏమిటి, వాడు తామర పువ్వులో ఉండడం ఏమిటి? మన దగ్గర ఏదన్నా లేనప్పుడు పక్కవాడిని చావగొట్టి చెవులు పూసి వాడిని బయటికి లాగేసి అది లాక్కోవాలి. మనం కష్టపడి సంపాదించకూడదు. కష్టపడి సంపాదిస్తే అది గొప్ప ఏమిటి? మనం కష్టపడకూడదు. కష్టపడిన వాడి దగ్గర మాత్రం జెండా పాతాలి, వాడి లాగేయాలి. అందుకని ఏమైనా ఈ తామర పువ్వును లాక్కోవాలి, వాడిని తన్నాలి అని మీదకు వచ్చారు. బ్రహ్మ దగ్గరకు వచ్చారు. ఎవరు నువ్వు అంటే, నేను తామర పువ్వులోంచి పుట్టాను కాబట్టి నా పేరు పద్మజుడండి, పద్మసంభవుడండి, నేను బ్రహ్మనండి అన్నట్ట. ఎందుకు అందులో కూర్చున్నావు? ఎందుకు కూర్చోవడం ఏంటి, ఇందులోంచి పుట్టాను, ఇది నాది, ఇది నా పుట్టు స్థానం, జన్మస్థానం. అనగానే పుట్టుక లేదు, స్థానము లేదు. నువ్వు ఆ తామర పువ్వులోంచి బయటికి దిగు. మేము నీళ్లలో నారిపోయి నారిపోయి విసిగిపోయి ఉన్నాం. విసిగిపోయి నారిపోయి ఉన్న మాకు కూర్చోవడానికి స్థలం కావాలి. ఈ నీళ్లలో వేరే స్థలం లేదు. నువ్వు దిగి నీళ్లలో ఈదుకో, మేము అందులో కూర్చుంటామంటే, నాయనలారా మీరు నీళ్లలో పుట్టారు కనుక నీళ్లలో పెరగలరు. నేను నీళ్లలో పుట్టల, తామర పువ్వులో పుట్టా, కొంచెం ఎర్రగా అందంగా ఉన్నవాడిని. నీళ్లలో ఇస్తే నా రూపం పాడైపోతుంది, నా పని ఆగిపోతుంది, కాబట్టి ఇవ్వడం కుదరదు అన్నాడు ఆయన. భగవంతుడు బ్రహ్మదేవుడికి జ్ఞానం లేక కాదు, ఈ మూర్ఖుల్ని శిక్షింపచేయాలి. అది పుట్టించేటటువంటి సృష్టి చేసే స్థానం, అది అదొక పవిత్ర స్థానం. దాంట్లో ఎవడబడితే వాడు కూర్చోడానికి వీల్లేదు. బ్రహ్మదేవుడు పుట్టిన పుండరీకంలో ఏ అజ్ఞాని పడితే అజ్ఞాని కూర్చోగలడా? అదొక అపూర్వ స్థానం అన్నమాట. అందుకే ఇవ్వనన్నాడు ఆయన. ఇవ్వకపోతే యుద్ధం చెయ్యి, మేము యుద్ధం చేసి నిన్ను ఓడించి ఆ స్థానం లాక్కుంటాం అనగానే యుద్ధం నేను చెయ్యను ఆయన, యుద్ధం చేసే శక్తి నాకు లేదు, నేను సృష్టి చేస్తాను, మంత్రాలతో వరాలు ఇస్తాను, అనేక అపూర్వ కార్యాలు చేయగలను, కానీ యుద్ధం చేసే పని నాది కాదు, యుద్ధం చేయడానికి మా నాన్నగారు వేరే ఆయన ఉన్నారన్నట్ట. నీవు యుద్ధమైనా చెయ్యి, ఆసనమైనా అయ్యి, లేదా మేమే బలాత్కారంగా నిన్ను తన్ని ఆసనంలో నుంచి నీళ్ళల్లోకి తోసి ఆక్రమిస్తాం, ఆక్రమించడం మాకు తెలియక అని వాళ్ళిద్దరం మీదకి పిడికిళ్ళు బిగించి వచ్చారట. బ్రహ్మగారికి భయం వేసింది, ఇది సృష్టి ఆరంభకాలం, వీళ్ళు చూస్తే మూర్ఖులు కాబట్టి ఇప్పుడు వీళ్ళతో యుద్ధం మనం చేయలేము, అలాగనే ఆసనం విడిచిపెట్టి పోలేము, ఎలా వీళ్ళ నుంచి నన్ను నేను రక్షించుకోవడం అనుకున్నాడు ఆయన. అప్పుడు అమ్మ అనుగ్రహంతో ఆ మహామాయ కటాక్షంతో ఆయనకు ఉపాయం తోచింది, ఈ తామర పువ్వును లోపల నుంచి మూసేశాడు. అలాగే తామర పువ్వు 1000 రేకులలో విచ్చుకుని ఉండగా ఆ విచ్చుకున్న రేకులు దగ్గరికి లేగాడు, మూసుకుపోయింది, తలుపులో మూసుకుపోయింది. ఈ తలుపు ఉందే కోడ్ లాంగ్వేజ్, అది నెంబర్లు ఉంటాయి చూసారా కొన్ని లాక్లు, ఆ నెంబర్ లాక్ సిస్టమ్ ఉందంటే నెంబర్ నొక్కితేగానే తెరుచుకోదు. అలాగా బ్రహ్మగారు ఒక ప్రత్యేకమైన మంత్రం చదివితే కానీ ఈ మూసుకుపోయిన తలుపులు మళ్ళీ అలా తెరుచుకో ఆ రేకులు, ఇంకా బయట నుంచి దానిని తెరవడం ఈ చరాచర జగత్తులో ఎవరి వల్ల కాదు, అది త్రిమూర్తుల వల్లైనా లేక జగదంబ వల్లైనా అవ్వాలి తప్ప ఇంకెవ్వడు ఆ తామర పువ్వుని వికసింప చెయ్యలేడు, అందులో ప్రవేశించలేడు, అలా మూసేశాడు ఆయన. కానీ ఈ తామర పువ్వు రేకుల లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి ఒక కాంతి ప్రసారం అవుతోంది. ఈ తామర పువ్వు రేకులు స్ఫటికంలో తెల్లగా ఉన్నాయి, అందులో లోపల తలుపు మూసి కూర్చున్న బ్రహ్మ వీళ్ళకి కనబడుతున్నాడు, బ్రహ్మగారికి వీళ్ళు కనబడుతున్నారు, స్పష్టంగా కనబడుతున్నారట. వీళ్ళిద్దరూ బయట నుంచి, ఓయ్ బ్రహ్మదేవ, తామర పువ్వు రేకులు మూసుకుని లోపల దాక్కుంటావా, ఆ తలుపు మూసుకుని ఎంతకాలం ఉంటావు, ఎప్పుడో ఒకప్పుడు తలుపు తీసుకుని బయటకు వస్తావుగా, అప్పుడు నీ సంగతి చూస్తాం, ఈ రేకులు మేము ఎంత ప్రయత్నించినా దాన్ని మళ్ళీ విడదీయలేకపోతున్నాం, విచ్చుకునేలా చేయలేకపోతున్నాం, అంటే మా శక్తితో ఈ తామర పువ్వుని మేము వికసింప చేయలేమని అర్థమైంది, వికసింప చేయలేకపోయినా పర్వాలేదు, మేము పట్టుదల కలిగిన వాళ్ళం, ఇక్కడే కూర్చుంటాం, రేపు మాపో 100 ఏళ్లకైనా బయటకు వస్తావుగా, 100 ఏళ్లకైనా నువ్వు బయటకు రాగానే నీకు 100 ఏళ్ళు నిండిపోతాయి, అప్పటిదాకా మేము కదలం, మొండేళ్ళం అని ఆ రేకు దగ్గరే కూర్చున్నారట వాడు. బ్రహ్మదేవుడు చూశాడు వాళ్ళు కదులుతారేమోనని, ఎప్పటికీ కదలడం లేదు, వీళ్ళు కదలరు, వీళ్ళు బాగా మొండిగాళ్ళు, రేకులు విచ్చుకునేలా చేసి నేను బయటకు వచ్చానా వీళ్ళు తంతారు, ఈ ఆసనం ఆక్రమిస్తారు, ఆసనం వాళ్ళకి ఇవ్వకూడదు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుని ఆయన ఏం చేశాడు, ఆ తామరపు మధ్యలో కర్ణికి ఉంటుందిగా పసుపచ్చ రంగులో దుద్దు, ఆ దుద్దుకి మధ్యలో సన్నని కాడ నాళము ఉంటుంది, తామరకి తూడు ఉంటుందిగా దాన్ని నాళము అంటారు, ఈ పద్మనాళంలో సన్నని రంధ్రాలు ఉంటాయి, ఆ రంధ్రాల నుంచి మీరు కావాలంటే మంచినీళ్ళు కూడా తాగచ్చు, కావాలంటే ఎప్పుడో చూడండి తామరకాడ పేకండి నీళ్ళలో వేసుకోండి అని తాగచ్చు, స్ట్రా భగవంతుడు మనకి ఇచ్చిన అసలు ఒరిజినల్ స్ట్రా అది, డ్రింకులు తాగడానికి మనం ఈ దరిద్రపు ప్లాస్టిక్ గొట్టాలు వాడుతున్నాం, కానీ ఈ తామర తూడులు తీసుకుని నీళ్ళలో వేసుకుని తాగేస్తున్నాడు గుర్రలు వస్తాయి, ఇందులో ఒక్క కన్నం అందులో బోల్డ్ కన్నాలు, మా చిన్నప్పుడు కూడా మేము చెరువుల్లో ఈదేటప్పుడు ఏం చేసేవాళ్ళం అనమాట, ఈ కాడలు పీకి నీళ్ళల్లో వేసి చక్క నీళ్ళు తాగేవాడు, అప్పుడు ఏ నీళ్ళు తాగినా ఏమయ్యేవి కాదు, ఇప్పుడు అన్ని మినరల్ వాటర్ తాగితే కానీ చచ్చిపోతున్నాం, ఇప్పుడు అంత కాలుష్యం, అసలు ఏం తిన్నా పడేదండి, అప్పుడు చింతకాయ తిన్నాడా లేకపోతే దగ్గు వస్తుందా, ఇవేం బెంగలేవు, చింతకాయ తింటే ఇప్పుడు గొంతుకులు పట్టేస్తున్నాయి, కొబ్బరి తింటే పడ్డం లేదు, పొరపాటున మీరు బయట ఏదన్నా హోటల్లో తిన్నారా ఒక 1 వారం రోజులు మీ గొంతుకులు తేడా వస్తాయి చూడండి మీరు, అందుకే సగం నియమనిష్టలు పెట్టుకోవడంలో అది కూడా ఒక ఆరోగ్య సూత్రం కూడా ఇమిడి ఉందని గ్రహించండి. ఇవాళంతా కాలుష్యమే, ఆ రోజులు హాయిగా నీళ్ళలో ఈతలు కొట్టేవాళ్ళు, ఎన్ని గంటలైనా ఆడేవారు, వేసవికాలం వచ్చిందంటే పెద్ద పెద్ద చెరువులు ఉండేవి, ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు తెగదీసేవాడు, చేపలు కూడా మాతోటి పోటీ పడేవి కావు, అప్పుడు ఈ తూడును చూసామన్నమాట, ఈ కథ చది ఆ తూడు పీక్కుని తూడు నోట్లో పెట్టుకుని మంచినీళ్ళు తాగేవాళ్ళం, అలాంటి ఆ సన్నని నాళము గుండా కిందకి దిగడం మొదలెట్టాడు బ్రహ్మ, ఈ నాళం నుంచి కిందకి దిగుతాను, ఈ తామరకాడ ఎక్కడ పుట్టిందో అక్కడికి వెడతాను, ఈ తామర ఎక్కడ పుట్టిందో అక్కడ అంటే మూలస్థానంలో, దీని పుట్టుక స్థానంలో జన్మస్థానంలో మా తండ్రి విష్ణు ఉంటాడు, ఆయన ఒడ్డులోంచి ఇది పుట్టింది కనుక ఆ నాది నాకు కనపడుతుంది, కనపడిందా ఆయన్ని బతిమాలుతాను, ఆయన ఈ దుర్మార్గుని సంహరిస్తాడు, నేను యుద్ధము చేసి రాక్షసుల్ని సంహరించలేకపోవచ్చు కానీ ఆయన అయితే చాలా తేలిగ్గా సంహరించగలడని భావించి ఈయన నాళం గుండా కిందకి దిగాడు, 100 ఏళ్ళు దిగట్టండి ఆయన కిందకి, మీకు చూడండి భాగవతంలో కూడా దీన్ని రాస్తూ అంటాడు, దేవి భాగవతంలోనే కాక మామూలు భాగవతంలో కూడా చెప్పాడు ఇది. కడగి నూరేండ్లు వెదకినే కాననైతి. భాగవతంలో బ్రహ్మదేవుడు గోవుల్ని, దూడల్ని, పిల్లల్ని మాయ చేస్తాడు. ఆ మాయ చేసినప్పుడు విష్ణువుని ప్రార్థిస్తాడు. తర్వాత ప్రార్థించినప్పుడు అంటాడు, స్వామి మధుకైటవులు నా వెంట పడితే వాళ్ళ నుంచి నా ప్రాణం కాపాడుకోవడానికి నీ రక్షణ కోరి నూరేళ్ళు తామర నాళం గుండ కిందకి దిగాను. కడగి నూరేండ్లు వెదకి నే కాననైతి, వందేళ్ళు వెతికినా నిన్ను చూడలేకపోయానంటాడు ఆయన. కాబట్టి వందేళ్ళు దిగాడు పాపం, ఆయన అలా దిగుతూనే ఉన్నాడు, దిగుతూనే ఉన్నాడు. ఏదో గొట్టం బతుకు దారిపోతూనే ఉన్నాడు కిందకి, మాయదారి గొట్టం కిందకి దిగుతూనే ఉంది. కానీ శ్రీమన్నారాయణుని నాభిమాత్రం దర్శనమివ్వలేదు. ఓహో, నా ప్రయత్నముతో నేను భగవంతుణ్ణి పొందలేను అనుకుని భక్తితో జన్మస్థానమైన నా తండ్రి యొక్క నాభికి నమస్కారం, ఈ చరాచర జగత్తంతటిని రక్షిస్తున్న ఆదిపరాశక్తికి నమస్కారం, నాకు శ్రీ మహావిష్ణువు దర్శనం అవ్వాలి అని భక్తితో ప్రార్థించాడు. అలా ప్రార్థించాడు లేదో టక్కును కనపడింది నాభి. అప్పుడు ఆయన గొట్టం చీల్చుకుని బయటకు వచ్చాడు. ఎదురుగుండా చూశాడు నిద్రపోతున్న విష్ణువుని. ఈ నాభిలో నుంచి బయటకు వచ్చిన నాళము నుంచి చీల్చుకుని బయటికి రాగానే పాలసముద్రంలో గాఢంగా యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు కనపడ్డాడు. ఏం అందంగా ఉన్నాడు, నీలమేఘఛాయ శరీరుడు, వేలాది చేతులతో ఉన్నాడు, వేలాది పాదాలతో ఉన్నాడు, వేలాది నేత్రాలతో ఉన్నాడు, కిరీటాలు శిరస్సునున్నాయి, మెడలో మణులు కౌస్తుభమణి వంటి మణులున్నాయి, హారాలున్నాయి, భుజకీర్తులున్నాయి, నడుముకి వడ్డాణం ఉంది, నీలమేఘఛాయ శరీరుడు. నిద్రపోతుంటే ఇంకా అందంగా ఉన్నట్టండి ఆయన. అసలు కొంతమంది మహాత్ములు ఉంటారు, వాళ్ళు నిద్రపోతున్నప్పుడు మరీ అందంగా ఉంటారు మెలకుగా ఉన్నప్పుడు కంటే, కొంత నిద్రపోతుంటే శవాల్లో ఉంటారు. కానీ అలా కాకుండా ఆ పరమాత్ముడు చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉందో అన్నమాట. అపూర్వమైన కాంతితో శోభిల్లుతున్న ఆ మహాత్ముడిని, ఆ సౌందర్య రాశిని వారాశిలో చూచి పులకించి, ప్రభు నారాయణ వాసుదేవ పరంధామ పురుషోత్తమ రక్షించు రక్షించు, ఇద్దరు రాక్షసులు మధుకైటవులనే వాళ్ళు తామర పువ్వులో కూర్చుని సృష్టి గురించి ఆలోచిస్తున్న నా వెంట పడ్డారు, యుద్ధం చేసి నన్ను సంహరిస్తామంటున్నారు, నన్ను యుద్ధానికి రమ్మంటున్నారు, భయపెడుతున్నారు. వారితో యుద్ధం చేసే శక్తి నాకు లేదు. నీవు మహాత్మునివి, ఎన్నోసార్లు అనేక పర్యాయములు సృష్టి ఆరంభకాలం రాక్షసుల్ని సంహరించావు, దైత్యుల్ని సంహరించావు, వేదాలు నాకు ప్రసాదించావు, సృష్టి చేసే మార్గం చూపించావు, రక్షకుడివు నీవు, మమ్మల్ని తక్షణం రక్షించకపోతే ఈ రక్షోవంశస్థులు నన్ను చంపేటట్టున్నారని ఎంత ప్రార్థించినా శ్రీ మహావిష్ణు అలా గాఢంగా నిద్రపోతున్నాడు, లేవడం లేదు. ఇంకా రాక్షసులు ఏం చేస్తున్నారు పైన, ఈయన లోపల గొట్టంలోంచి కిందకి దిగుతుంటే పైనుంచి వాళ్ళు ఆ గొట్టం గుచ్చుకు దిగుతున్నారట, అది కూడా చూశాడు ఈయన. ఈయన లోపల నుంచి వస్తుంటే వాళ్ళకి కనబడుతుంది కనుక, ఓహో లోపల నుంచి కిందకి జారుతున్నావు, మేము పైరు నుంచి పట్టుకుని దిగుతాము అని దిగుతున్నారంట, స్తంభం పుచ్చుకు జారినట్టుగా, నాలుగు స్తంభాలు అట్లాగా. వాళ్ళు కాసేపటికి వస్తారు, నేను ముందు వచ్చాను వేగంగా, మరికొద్ది క్షణాల్లో వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చారా నన్ను పట్టుకుంటారు, ఘోర యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో నేను వాళ్ళని జయించలేను, ఓడిపోతానని భయపడిన ఈయన ఎందువల్ల విష్ణువు లేవటం లేదని ఆలోచించాట. అప్పుడు విష్ణువు శరీరం మీద సన్నగా నల్లగా ఒక నీడ కనబడింది. మళ్ళీ చూశాడు ఈయన, అదొక శక్తి, ఒక స్త్రీ, తామసీ శక్తి, అంటే జీవులకు నిద్రని ప్రసాదించే శక్తి, ఎంత గొప్ప జ్ఞానినైనా గాఢంగా నిద్రమత్తులో ముంచే శక్తి. ఓహో, ఈ విష్ణువుని ఒక శక్తి పట్టుకున్నది, ఆ శక్తి తామసీ శక్తి, నల్లగా కదులుతున్న పైన నీడలాగా కదులుతున్నది ఆ శక్తి, ఇంత విష్ణువుని ఆ తామసీ శక్తి పట్టుకుంది. ఆ శక్తి ప్రభావంతో ఈ భగవంతుడు తనను తాను మరిచి గాఢంగా నిద్రపోతున్నాడు. అహో, ఇంతటి పరమాత్ముడిని కూడా గాఢమైన నిద్ర అనేటటువంటి దానిలో ముంచిన ఆసక్తి ఎంత గొప్ప శక్తో, ఈ శక్తిని ప్రార్థిస్తేనే ఆ శక్తి కరుణిస్తుంది. ఇప్పుడు ఆయన నిద్ర నుంచి లేవాలంటే ఆయనని పట్టుకుని ఉన్న శక్తిని ప్రార్థించాలి. ప్రార్థనకి ఆవిడ సంతోషిస్తే ఆయన్ను వదిలి వెడుతుంది, ఆయన ఆవిడ వదిలి పెడితే ఆయనకి మెలకు వస్తుంది. కాబట్టి మెలకు రావాలంటే ఆ శక్తిని ప్రార్థించాలి. ప్రార్థించాలంటే ఈయన దగ్గర శక్తి లేదే, ప్రార్థించడానికి వాక్కులు ఎక్కడున్నాయి? అది సృష్టి ఆరంభకాలం. ఆరంభకాలంలో ఈయన దగ్గర వేదమంత్రములు లేవు, శక్తులు లేవు. అందుకే ఆయన మళ్ళీ కళ్ళు మూసుకుని, ఓ జగన్మాత, తామసీ రూపంలో, నిద్రారూపంలో, యోగ నిద్రారూపంలో ఈ శ్రీమన్నారాయణుండి పట్టుకుని ఉన్న నిన్ను స్తోత్రం చెయ్యడానికి కావలసిన పాండిత్యం ప్రసాదించు, స్తోత్రశక్తిని ప్రసాదించని ప్రార్థించేట. స్తోత్రం చేయడానికి శక్తి ఇమ్మన్నాడు, ఇచ్చింది. ఇచ్చిన తర్వాత స్తోత్రం చేశాడు, అప్పుడు ఆవిడ అనుగ్రహించింది. అంటే చివరికి స్తోత్రం చేసే శక్తి, ఆ స్తోత్రం వల్ల ప్రసన్నమయ్యే శక్తి, ప్రసన్నమై వరాలిచ్చే శక్తి, వరాలు ఇచ్చిన తర్వాత రక్షించే శక్తి, చివరికి అన్నీ ఆవిడే. కర్త కర్మక్రియ అన్నీ ఆ పరాశక్తి. అందుకే ఆవిడికి మహాశక్తి అని పేరు. అటువంటి మహాశక్తి అనుగ్రహంతో బ్రహ్మ పండితుడయ్యాడు, వాక్కు పొందాడు. ఆ వాక్కుతో ఆవిడ స్తుతించాడు. ఆ తామసీనిద్ర ఆనందపడి బ్రహ్మ యొక్క స్తోత్రం స్వీకరించి విష్ణు మీద నుంచి అలా పక్కకి తప్పుకున్నది. ఆ తప్పుకున్నవాడు ఒక రకమైన నలుపు రంగులో ఉంటుంది. అది నలుపు అంటే నలుపు కాదు, ఇంద్రనీలమణి ఏ విధమైన నీలపు వర్ణములో ఉంటుందో ఆ రకమైనటువంటి నీలపు వర్ణంలో ఉంటుంది ఆ శక్తి. ఆ శక్తి, నాయనా బ్రహ్మ నీ ప్రార్థనకి సంతుష్టురాలని అయ్యాను, ఇప్పటి వరకు విష్ణువుని పట్టుకున్న నేను ఆయన విడిచిపెడుతున్నాను, ఆయన లేస్తాడనగానే ఆయన లేచాడు, ఆవులిస్తూ లేచాడు, సర్వశక్తులు పొందాడు, నవనాడులలో చైతన్యం వచ్చింది. అప్పుడు ఆయన లేచి, ఏం బ్రహ్మదేవ, హాయిగా పుండరీకంలో కూర్చోలేక తెల్ల తామర పువ్వులు కూర్చోలేక ఎందుకు అది వదిలిపెట్టి ఇక్కడికి వచ్చావన్నట్టు, ఏమి ఎరగనట్టుగా. అప్పుడు ఆయన అన్నాడు, ప్రభు నీకు తెలియందే ఉంది, ఎవరో ఇద్దరు భయంకర రాక్షసులు నా వెంటబడ్డారు, వాళ్ళలో ఒకటి పేరు మధువు, ఇంకోటి పేరు కైటభుడు. వాళ్ళు ఎలా పుట్టారో నాకు తెలియదు, వాళ్ళు పుండరీకంలో కూర్చుని సృష్టి చెయ్యాలని ఆలోచిస్తున్న నా మీదకి దాడికి వచ్చారు, ఆసనం నాకు ఇమ్మన్నారు. వాళ్ళకి ఆసనం ఇవ్వడం ఇష్టం లేక తామర పువ్వు మూసుకుని నేను కిందకి దిగిపోయాను. అదృష్టవశాత్తు నీ దర్శనమయ్యింది, నిన్ను ఆవరించిన శక్తిని ప్రార్థించాను, ఆమె తొలగింది, నీకు మెలకువ వచ్చింది, కాబట్టి ఇప్పుడు నాకు బ్రతుకు వచ్చింది, ఆ రాక్షసుల్ని సంహరించి నన్ను రక్షించు అంటే. అప్పుడు స్వామివారు చెప్పారు, నా చెవులలో నుంచి గులిమి బయటకు వచ్చింది, ఆ కర్ణ మలం నుంచి ఈ వధుకు ఇటవులు పుట్టారు, వాళ్ళని నువ్వు చంపలేవు, నేనే చంపుతాను, వాళ్ళని రాని అన్నట్ట. అనేలోపు ఈ తామర కాడ పైభాగంలో పట్టుకుని కిందకి జారుతున్నటువంటి రాక్షసులిద్దరూ కిందకి దిగి వచ్చారు. అప్పటికి చేరారు వాళ్ళు. వాళ్ళు బ్రహ్మకేసి చూసి, ఓ ఎర్రనివాడ, చతుర్ముఖుడా, నువ్వు నాతో యుద్ధం చేయలేక తామర పువ్వు ఇవ్వమంటే ఇవ్వలేక నీకు సాయం కోసం ఈ నల్లని వాడిని తెచ్చుకున్నావా, నీకు ఎంతమంది సాయం వచ్చినా ఖాయంగా నిన్ను చంపడం మాత్రం నిజం, నిన్ను ఈ నల్లని వాణ్ణి మట్టు పెడతాం, ఆ తర్వాత ఈ పుండరీకం మేము స్వీకరిస్తాం. ఓరి నువ్వు ఎంత పిరికివాడివి, యుద్ధం చేయలేక పారిపోయి ఈ నిద్రపోతున్న వాడిని ఈ నల్లని వాడిని సాయం తెచ్చుకుంటావా, వాడేవి వాడితో పాటు ఈ చరాచర జగత్తంతా మా మీద పడిన ఒక్క ముష్టిఘాతంతో చంపేస్తాం అని బెదిరించారు. శ్రీ మహావిష్ణువు, మీకు కావలసింది యుద్ధమే కదా, ఆ యుద్ధ భిక్ష నే పెడతాను, బ్రహ్మను వదిలేయండి, పాప ఆయన తెలివేనివాడు పండితుడే కానీ యుద్ధం చేయటంలో ఆరితేరినవాడు కాదు, ఆ యుద్ధం ఏదో నేను చేస్తానన్నాడు. అక్కడి నుంచి శ్రీ మహావిష్ణువుకి మధుకైటవులకి యుద్ధం ప్రారంభమయ్యింది. ఒక సంవత్సరం మధువు, మరొక సంవత్సరం కైటభుడు, ఇలా ఇద్దరు ఏడాది ఏడాది చొప్పున మార్చుకుంటూ ఆయనతో యుద్ధం చేశారు. తావప్యతి బలోన్మత్తౌ మహామాయా విమోహితౌ పంచవర్ష సహస్రాణి బాహుప్రహరణో విభు. 5000 సంవత్సరాలు అమ్మవారి మాయామోహితులైన వాళ్ళిద్దరూ ఘోర యుద్ధం చేశారట. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, దేవీ భాగవతంలోనూ పంచవర్ష సహస్రాణి అని ఉన్నది, దుర్గా సప్తశతిలోనూ పంచవర్ష సహస్రాణి అని ఉన్నది. 5000 సంవత్సరములు యుద్ధం చేశారట వాడు, ఒకరోజు 2 రోజులు కాదు. ఏదో ప్రభవనామ సంవత్సరంలో మధువైతే విభవనామ సంవత్సరంలో కైటభుడు, ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మార్చుకుని యుద్ధం చేశారు. వాళ్ళిద్దరు కదా అన్నదమ్ములు కదా, కవలలు కదా, కాబట్టి వాళ్ళకి ఆ వెసులుబాటు ఉన్నదన్నమాట. అలా 5000 సంవత్సరాలు వాళ్ళతో ఘోర యుద్ధం చేసి కూడా శ్రీమన్నారాయణుడు వాళ్ళని చంపలేకపోయాడు. ఆయన ఆశ్చర్యపోయాట, ఇదేమిటి, ఎన్నో కల్పములు గడిచాయి, ఇది శ్వేతవరాహ కల్పం అనే కల్పంలో ఒకప్పుడే అడుగుపెట్టాను, పద్మకల్పం, రథంతర కల్పం, ఇలా ఎన్నెన్నో కల్పములు గడిచాయి, అనేక యుగములు గడిచిపోయాయి, ఎన్నెన్నో మన్వంతరములు గడిచాయి, ఏ మన్వంతరంలోనూ ఏ కల్పంలోనూ నాతో ఇంతకాలం యుద్ధం చేసి చావకుండా ఉన్నవాడు లేడు, 1000 సంవత్సరములు యుద్ధం చేసి ఈ రాక్షసులిద్దరూ ఎంత కూడా అలసిపోవటం లేదు, అస్సలు వీళ్ళకి అలసట లేదు, నిద్ర రావడం లేదు, ఓపిక పోవటం లేదు, చావడం లేదు. దీని వెనక ఏదో కారణం ఉండి ఉంటుంది, ఏదో ఒక మహాశక్తి వల్ల వీళ్ళు అలసిపోకుండా నాతో యుద్ధం చేస్తున్నారు, ఇంతకీ వీళ్ళని రక్షిస్తున్న ఆ మహాశక్తి ఏమిటి అని ఆ మహాత్ముడు శ్రీ మహావిష్ణువు దివ్య దృష్టితో చూశాడు. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఓహో ఇదంతా అమ్మవారిచ్చిన వరప్రభావం, జగదంబ, మహామాయ, యోగమాయ, ఆదిశక్తి వీళ్ళకి స్వచ్ఛంద మరణం అని ఒక వరం ఇచ్చింది. స్వచ్ఛంద మరణం అంటే కోరుకున్నప్పుడు మాత్రమే మృత్యువు వచ్చే వరం. వీళ్ళు కోరుకుంటే మాత్రమే వీళ్ళకి చావు వస్తుంది. మేము చావాలి అని వీళ్ళు సంకల్పిస్తేనే మృత్యువు వీళ్ళని వరిస్తుంది. మేము చావకూడదన్నంతకాలం వీళ్ళకి చావు రాదు. ఓహో, ఈ వరం ఉండడం కదా వీళ్ళు నన్ను ఇంత అలసటకి గురి చేయడానికి మూల కారణమని గ్రహించాడు ఆయన. ఇప్పుడు వీళ్ళని చంపాలంటే ఆ వరం ఉన్నంత వరకు చంపలేడు. అందుకని మహాత్ముడు గనక అసలు మేధ అనే రెండు అక్షరములకు పర్యాయ పదం ఆయన గనక, వాళ్ళిద్దరిని పిలిచి, ఓ వీరులారా, నేను చాలామంది రాక్షసుల్ని చూశాను, ఎన్నెన్నో యుగాలు ఎన్నెన్నో కల్పాలు చూశాను, ఎందరినో చంపాను, కానీ మీలా పరాక్రమంతో నన్ను మెప్పించిన వాడు లేరు. ఏమి మీ బాహుపరాక్రమం, మీ చేతులు ఎరపకడ్డీల్లో ఉన్నాయి, గుదియల్లో ఉన్నాయి, సోలాల్లో ఉన్నాయి, అందుకే మీరు నన్ను పిడికిటి పోట్లతో ఇంతకాలం బాగా అలసటకి గురి చేశారు. మీ ఇలాంటి పరాక్రమవంతులంటే నాకు చాలా ఇష్టం, మెచ్చుకుంటున్నాను. కాకపోతే మీకు నాకు ఒక తేడా ఉన్నది. మీరు ఇద్దరు అవ్వడం వల్ల ఒక సంవత్సరం ఒకడు, మరొక సంవత్సరం మరొకడు యుద్ధం చేస్తున్నారు. దాంతో మీకు విశ్రాంతి లభిస్తోంది, నేను అవిశ్రాంతంగా పోరాడవలసి వస్తుంది. ఏకధాటిన విశ్రాంతి లేకుండా పోరాడితే ఎంత గొప్పవాడైనా అలసిపోతాడు. అందువల్ల అలసిపోయాను, కొంత విశ్రాంతి తీసుకున్నాక మళ్ళీ యుద్ధం చేస్తాను ఏమంటారు అనగానే, వాళ్ళు కూడా మంచి నీతులే వల్లించారటండో, మేము రాక్షసులం, మాకు నీతులున్నాయి, నియమాలు ఉన్నాయి. శ్రాంతే భీతే త్యక్తశస్త్రే, అలసిపోయిన వాళ్లతో మేము యుద్ధం చేయం. శ్రాంతుడు అనగా అలసిపోయిన వాడు, బాగా అలసిపోయిన వ్యక్తులతో మేము యుద్ధం చేసి వాళ్ళని చంపం. భీతే, భయపడిన వారి యందు కూడా ప్రయోగం చేయం. ఎవరన్నా మేము భయపడిపోయాం, యుద్ధం చేయలేము, మాతో యుద్ధం చేయొద్దు బాబోయ్ అని ఎవరైనా మమ్మల్ని శరణు కోరితే అటువంటి వారితో కూడా మేము యుద్ధం చెయ్యం. త్యక్త శస్త్రే, ఆయుధములు విడిచిపెట్టిన వాళ్ళతో యుద్ధం చెయ్యం మేము. ఆయుధము ధరించి మా మీదకొచ్చిన వాడితో యుద్ధం చేస్తాం. ఆయుధాలు లేని వాళ్లతో, పసిపిల్లలతో, స్త్రీలతో, భయపడిన వాళ్లతో, అలసిపోయిన వాళ్లతో యుద్ధం చేసి చంపడం మా రాక్షసుల యొక్క సంప్రదాయం కాదు. నీకెంతసేపు కావాలో అంతసేపు విశ్రాంతి తీసుకో. నీవు విశ్రాంతి తీసుకోవడం పూర్తయ్యాక మళ్ళీ మాతో యుద్ధానికి రా, యుద్ధానికి సిద్ధమైతే అప్పుడు నిన్ను ఎలా బద్ధం చెయ్యాలో మేము ఆలోచిస్తాం అని వాళ్ళు పక్కకి తప్పుకున్నారు. వాళ్ళ దగ్గర విశ్రాంతి వంకతోటి కొంత అవకాశం తీసుకుని, సమయం తీసుకుని శ్రీ మహావిష్ణువు పక్కకు వచ్చి అమ్మని గాఢమైన భక్తితో ప్రార్థించాడు, జగదంబని ప్రార్థించాడు. అమ్మా జగన్మాత, ఈ దుర్మార్గులకు నువ్వు స్వచ్ఛంద మరణం అనే గొప్ప వరం ఇచ్చావు. ఆ వరం ఇవ్వడం వల్ల వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని చంపలేకపోతున్నాను. నువ్వు వాళ్ళకిచ్చిన వరమైనా ఉపసంహరించు, లేదా నన్నైనా నీలో కలిపేసుకో. అంతేగాని వాళ్ళతో యుద్ధం చేయలేక ఇలా ఎల్లకాలం పోరాడుతూ ఉంటే దానివల్ల ఉపయోగం లేదు. ఈ సమయంలో నాకు ప్రసన్నురాలవు కావాలి. ప్రసన్న త్వాంచ దేవేసి, ఓ దేవతలకు కూడా అధిష్టాన దేవతమైన జగన్మాత, అందరికీ మూలకారకురాలువైన తల్లి, నువ్వు నా ఎడల ప్రసన్నురాలవి కావాలి. అంటే నన్ను రక్షించాలి, ఈ కష్టం నుంచి నన్ను గట్టెక్కించాలి, ఒడ్డెక్కించాలి, ఒడ్డెక్కించే బాధ్యత నీదే అని పరిపరి విధాలుగా శ్రీమన్నారాయణుడు జగదంబని రాజరాజేశ్వరిని పరాశక్తిని భక్తితో, శ్రద్ధతో, ఆసక్తితో ప్రార్థించగా, అప్పుడు అమ్మవారు ఆకాశంలో కేవలం ఆయనకి మాత్రమే దర్శనమిస్తూ కనపడింది. కనపడింది తల్లి ఆకాశ మార్గంలో, కానీ ఆ రూపం శ్రీ మహావిష్ణువుకి మాత్రమే కనపడుతోంది, పక్కనే ఉన్నటువంటి మధుకైటభులకు మాత్రం కనపడలేదు. ఆవిడ మాటలు హరికి వినపడుతున్నాయి, కానీ అసురులకు మాత్రం వినపడడం లేదు. ఆవిడ అన్నది, నాయన, వీళ్ళు పరమమూర్ఖులు, ఒక అపూర్వమైన హ్రీం అనే మాయాబీజాన్ని జపం చేశారు. ఆ మాయా బీజ జపానికి మెచ్చుకుని నేను వాళ్ళకి వరాలు ఇచ్చాను. వాళ్ళు అసలు మరణమే లేని వరం అడిగారు, అది ఇవ్వకుండా స్వచ్ఛంద మరణం అడిగితే అది మాత్రం ఇచ్చాను. వీళ్ళు నన్ను మోసం చేశామనుకుంటున్నారు, వీళ్ళని ఎలా మోసం చేయాలో నేను చూసుకుంటాను. నువ్వు మళ్ళీ యుద్ధానికి పిలు, ఆ తర్వాత ఏం జరగాలో, ఏం జరిపించాలో అది నేను చూసుకుంటానన్నది అమ్మ. ఇప్పుడు స్వామివారు ఏం చేశారు, అమ్మయ్యా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాను కదా అని అనుకుని వాళ్ళ దగ్గరకు వచ్చి, వీరులారా నా అలసట తీరింది, రండి యుద్ధానికి, నేను సంసిద్ధంగా ఉన్నానన్నట. వాళ్ళు మళ్ళీ యుద్ధానికి సిద్ధపడ్డారు. సరిగ్గా వాళ్ళిద్దరూ యుద్ధానికి సిద్ధపడుతున్న సమయంలో ఒక మెరుపు విరిసింది ఆకాశ మార్గంలో. ఏమిటా మెరుపు అని వాళ్ళిద్దరూ పైకి చూశారట. ఆ మెరుపులో ఒక అపూర్వ సౌందర్యవతి కనపడింది. ఎంత పూర్వం వాళ్ళ జీవితంలో ఎప్పుడూ అటువంటి సుందరీమణిని చూడలేదట వాళ్ళు. ఆవిడ విశ్వసుందరి, భువన సుందరి, మహాసుందరి. పాల సముద్రంలో ఉన్నటువంటి మేగడ ఆమెకు చర్మంగా మార్చారేమో అనిపిస్తుందట ఆవిడ చర్మాన్ని చూస్తే. అంటే చర్మం అంత కోమలముగా తెల్లగా మిసమిసలాడిపోతుంది. కొంతమంది ఆడవాళ్ళ చర్మం ఉంటుందే, ఆ చర్మం ముట్టుకుంటే వెన్న కోసం ముట్టుకున్నట్టు ఉంటుందట. ఆవిడ చర్మం అంత మృదువుగా ఉందన్నమాట. ఒక్కొక్కడ చర్మం ముట్టుకుంటే గౌడు గేదెను ముట్టుకున్నట్టు ఉంటుంది. అది వారి వారి సుకృతం. మరి ఏం చేస్తాం మనం, మన కర్మల వల్ల మనకి ఈ చర్మాలు అవి వస్తాయి. ఆ జగన్మాత కనుక అపూర్వంగా మిసమిసలాడిపోతున్న మృదువైన మేగడ వంటి చర్మంతో దర్శనమిచ్చింది. తామర పువ్వు రేకుల్లో ఉన్నాయి కళ్ళు, నల్లగా ఒత్తుగా కిందకి వెళ్లాడుతున్నటువంటి గిరజాల జుట్టున్నది, మంచి దీర్ఘమైన కేశాలు అన్నమాట. ఎంత పొడుగ్గా ఉన్నాయో. తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహాత్మ్యంలో అంటాడు, మొలక చీకటి జలజల రల్పగా వచ్చు అంటాడు. ఆడవాళ్ళ జుట్టు మీద కొట్టితే అందులోంచి చీకటి రాలిందిట, మంచి నల్లని చీకటి రాలిందిట. జుట్టు మీద కొడితే చీకటి రావడం అంటే ఆ జుట్టు అంత నల్లగా అంత ఒత్తుగా ఉందన్నమాట, కటిక చీకట్లో ఉందట. అటువంటి అపూర్వమైన జుట్టుతో ఉన్నది ఆవిడ. సన్నగా ఉన్నది నడుము. ఆ నడుము అసలు ఉందా లేదా అనిపిస్తోంది. అస్థి నాస్తి విచికిత్సాహేతు శాతోదరి అన్నారు కవులు. అస్థి అంటే ఉంది. ఒకడు అన్నట్ట, ఈవిడికి నడుము ఉందండి, లేకుండా ఎలా బతుకుతుందండి అన్నట్ట. రెండోడ, అబ్బే ఎక్కడుందండి, అసలు నడుమే కనపట్లేదు, నాస్తి అన్నట్ట. ఉందా లేదా అని ఆ నడుముని చూసిన వాళ్ళు, వాళ్ళల్లో వాళ్ళు తర్జన భర్జన పడుతున్నారు. అంత సన్నగా ఉందన్నమాట నడుము. అంత నడుము సన్నగా ఉందంటారు, కానీ అలాంటి వాళ్ళు ఎక్కడ కనపట్టలేదు. ఎక్కడో నోటికి కొటికి పురాణాల్లో చెబుతారు తప్ప, ఎక్కడ చూసినా వాయిదారి పట్టలేదు తప్ప, ఏదో కారణం ఉండి ఉంటుంది. సృష్టి యొక్క రహస్యంలో తేడా వచ్చింది. కానీ ఆ రోజుల్లో అలా ఉందా లేదా అనిపించిన సన్న నడుముతో కనపడిందిట. అటువంటి ఆవిడ్ని కలువరేకుల వంటి పాదములు కలిగింది. అంటే ఆవిడ పాదాలు అంత సున్నితంగా ఉన్నాయి. ఆ సున్నితం కూడా కలువ పువ్వులు యొక్క రేకులు పెట్టుకొచ్చి పాదం కింద మార్చారేమో అన్నట్టుగా ఉందట. ఇంకా సంపెంగ మొగ్గలా ఉన్నది ముక్కు. అందుకే నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత అంటోంది లలితా సహస్రనామం. అప్పుడే వికసించిన సంపంగి పువ్వు వలె ఉందిట ఆవిడ ముక్కు. సంపంగి పువ్వుతో ఆడవాళ్ళ యొక్క ముక్కుని పూర్వం పోల్చేవారు. ఆ ముక్కు చక్కగా మరీ పొడుగ్గా లేకుండా, మరీ తప్పడైపోకుండా సంపంగి పువ్వులాగా సువాసన భరితమై కోమలంగా ఉందట. అటువంటి ముక్కు కలిగింది. ఇంకా దంతములు ఉన్నాయి. దంతాలు అప్పుడే ఒలిచినటువంటి కొత్త దానిమ్మ పువ్వులో పండులో ఉన్నటువంటి గింజల్లో ఉన్నాయట. దాడిమీ ఫలబీజాభ దంత పంక్తి విరాజిత. దాడిమి అంటే దానిమ్మ, ఫల పండు, దాడిమీ ఫలము దానిమ్మ పండు, అందులో ఉన్న బీజ గింజలతో ఆభ సమానముగా ప్రకాశిస్తున్న అచ్చం గింజల వలే ఉన్న దంతపంక్తి విరాజిత దంతములతో ప్రకాశిస్తోంది. ఆవిడ దంతములు ఎలా ఉన్నాయన్నమాట, దానిమ్మ గింజల్లో ఉన్నాయట. దానిమ్మ గింజలతో ఎందుకు పోల్చారు అంటే చిగుళ్ళు దగ్గర ఏమో ఎరుపు ఉంటుంది దానిమ్మ గింజల్లో, పైన ఉన్న ఎరుపులాగా. ఈ మిగతా దంతములంతా తెల్లగా ఉన్నాయి. ఈ విధంగా ఇటు తెలుపు ఎరుపుల యొక్క మిశ్రితముగా ఉన్నది దంతం. అటువంటి దంతములతో ఉన్నది. మరీ ఎత్తుగా లేకుండా, మరీ పారల్లా లేకుండా, కోరల్లా లేకుండా, ఏ దంతము ఎక్కడ ఎలా నిలబడాలో అలా ఉన్నదన్నమాట. దంతములు అంత జాగ్రత్తగా ఉండాలి, సెట్ అవ్వాలి. ఒక్కోసారి మన కర్మయోగం వల్ల పన్ను మీద పన్ను రావడము, లేదా పన్ను ఇలా బయటికి రావడము, మరీ లోపలికి పోవడము, అసలు పన్నే లేకపోవడము ఉంటాయి. అలా కాకుండా పళ్ళన్నీ చక్కగా వరుసగా ఉన్నాయి, తీర్చిదిద్దినట్టున్నాయన్నమాట, ధగధగ వెలిగిపోతున్నాయి. పైగా తల్లి నోరు విప్పితే సువాసన వస్తుందిట. తాంబూల పూరితి ముఖి అంటే 24 గంటలు తాంబూలం వేసుకుంటుందని కాదు, మనకి తెలియక నోటికి వచ్చినట్టు అర్థం చెబుతున్నాం. అమ్మవారు నోరిప్పిందంటే సువాసన వస్తుంది. చక్కని పచ్చకర్పూరము, లవంగాలు, ఏలకలు ఇవన్నీ కలిపిన తాంబూలం నవిలిన వాడి నోటిలో నుంచి ఏ విధమైన సువాసన వస్తుందో అటువంటి సువాసన ఆవిడ ముఖంలోంచి వస్తుంది. ఆవిడ దంతాలు, ఈ లోపల నాలుక కూడా ఎరుపుగా ఉంటాయి. ఈ కారణము చేత తాంబూలము వేసుకున్న నోరు వంటి నోరు కలిగింది అయ్యిందన్నమాట ఆవిడ. అటువంటి అపూర్వ సౌందర్య రాశిని చూచి వీళ్ళు తెల్లబోయారు. ఓహో, ఏమి రూపం, ఏమి కాళ్ళు, ఏమి కళ్ళు, ఏమి కీళ్ళు, ఏమి ఒళ్ళు అని తమను తాము మరిచిపోయారు. ఏ జగన్మాత ఇంతకు పూర్వం తమకి వరం ఇచ్చిందో ఆ జగన్మాతను చూచి కాముకులైపోయారు. ఇదే మాయ అంటే. అందుకే మనం భక్తితో అమ్మను పట్టుకోకపోతే భగవంతుడిని కూడా మోసం చేశామని విర్రవీగితే దాని ఫలితం ఇలా ఉంటుంది. నిజంగా వీళ్ళు అమ్మవారి దగ్గర వరం పొందినప్పుడు, అమ్మా నువ్వేమో స్వచ్ఛంద మరణం అనే వరం ఇచ్చావు, ఈ వరం వల్ల మాకు చావు ఉండదు కాబట్టి మేము నిన్ను మోసగించాం అని విర్రవేగకుండా ఉండి ఉంటే ఈ స్థితి వచ్చేది కాదు. అప్పుడప్పుడు జీవులు ఏం చేస్తారన్నమాట, మనం భగవంతుడిని కూడా మోసం చేస్తున్నాం అనుకుంటారట. ఎవరి కళ్ళు కప్పినా వాడి కళ్ళు కప్పగలమా? పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు, సంధ్యా సమయాల్లో సంధ్యాదేవత, అది కాకుండా నక్షత్రాలు, దిక్కులు, యముడు, ఇవన్నీ నిరంతరం మనల్ని చూస్తూనే ఉంటాయి. మనం ఏ మూల ఎక్కడ ఏ పని చేసినా నిమేష మాత్రంలో మనం చేసినవన్నీ యమధర్మరాజు గారికి ఈ మొత్తం మహాభూతములన్నీ కూడా సూచిస్తూ ఉంటాయట. ఇదిగో ఈతడు ఈ సమయంలో పురాణం విన్నాడు, 6:30 వీడు కరెక్ట్గా వచ్చాడు, వీడు లేటుగా వచ్చాడు, లేచి మధ్యలో వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు, ఇవన్నీ చెప్తారు వాళ్ళు. మనం అనుకుంటున్నాం ఇక్కడ కూర్చుని, మనం ఎక్కడో మారుమూల కూర్చున్నాం, ఏం చేసినా ఎవరికి తెలియదని. సామాన్య ప్రజలకు తెలియకపోవచ్చు, నాకు తెలియకపోవచ్చు, ఇంకోటికి తెలియకపోవచ్చు, కానీ పైన ఉన్నవాడికి అన్నీ తెలుసు. ఎక్కడ ఏమి జరుగుతోందో, ఏ క్షణంలో జరుగుతోందో కనిపెట్టే అపూర్వ శక్తి కలిగిన పరమాత్మ. ఆయన దగ్గర మనం ఆయన్ని కూడా మోసం చేసాం, ఆయన్ని బుట్టలో వేసుకున్నాం అని విర్రవీగితే అప్పుడు మనల్ని ఎలా బుట్టలో వేసుకోవాలో ఆయన చూస్తాడు. మన బొక్క సొట్టబోయేలో ఒకటి పొడుస్తాడు. ఈ అజ్ఞానులు అమ్మని మోసగించామని విర్రవీగారు కాబట్టి ఇప్పుడు అమ్మ ఏం చేసిందనమాట, వంచనకి మరొక వంచనగా తాను సుందరి రూపంలో దర్శనమిచ్చింది. అసలు అమ్మవారి మహామాయ ముందు ఇతర మాయములన్నీ కూడా వ్యర్థమైపోతాయట. అమ్మని మహామాయ అన్నారు, తక్కిన పిచ్చి పిచ్చి మాయలన్నీ ఏమైపోతాయి, అందులో లీనమైపోతాయి. ఆ మహామాయలో వీళ్ళ మాయ లీనమైపోయి ఆ సౌందర్యాన్ని చూచి వీళ్ళు వ్యామోహితులైపోయారు. అన్న తమ్ముడా, ఇంతవరకు మనం పెళ్లి చేసుకోకుండా ఎందుకున్నామో ఇప్పుడు అర్థమైంది, ఇలాంటి సుందరీమణి దొరక్క, ఏమి అపూర్వ సౌందర్య రాశి ఈవిడ, ఈవిడ కనుక మనల్ని వరిస్తే మనం తరిస్తాం. ఆమెను పెళ్లి చేసుకుంటే గృహస్థాశ్రమం అంటే ఏమిటో తెలుస్తుంది. పెళ్లి చేసుకుంటే ఇలాంటి సుందరీమణిని పెళ్లి చేసుకోవాలి, కానీ 3 పొట్ల 3 బొగ్గపోట్లు పొడిచే నీచాతి నీచస్త్రీని పెళ్లి చేసుకుంటే సౌఖ్యమేమున్నది, ఈమె మనల్ని వరించాను అంటే ఎంత బాగుండు అని వాళ్లలో వాళ్ళు అనుకుంటారట. అమ్మవారి సౌందర్యానికి ఈ మూర్ఖులు వ్యామోహితులయ్యారు. ఇప్పుడు వీళ్ళు బొట్లో పడ్డారని కనిపెట్టిన శ్రీ మహావిష్ణువు అదనెరిగి తరుణమెరిగి వాళ్ళకేసి తిరిగి, వీరులారా, నేను చాలామంది వీరులను చూశాను నాతో యుద్ధం చేసిన వాళ్ళని, కానీ మీలా పరాక్రమంతో నన్ను మెప్పించిన వాళ్ళు లేరు. నీ పరాక్రమం నాకు ఆనందం కలిగించింది, ఆశ్చర్యం కలిగించింది, ఆహ్లాదం కలిగించింది, అందుకే నేను మెచ్చుకున్నాను. మీరు పిల్లల్లాంటి వాళ్ళు, అందుకని నేను ప్రసన్నుడనయ్యి మీకు వరాలు ఇవ్వాలనుకుంటున్నాను. కోరుకోండి, ఏం కావాలో, మీరేం కోరినా ఇస్తానన్నట్ట. వాళ్ళు ఇప్పుడు అసలు విష్ణువు మాటలు వినే స్థితిలో లేరు, ఆకాశ మార్గంలో మెరిసిపోతున్న సుందరీమణి యొక్క వ్యామోహంలో ఉన్నారు. ఆ సమయంలో విష్ణు వచ్చి, మిమ్మల్ని మెచ్చుకున్నాను, వరాలు ఇస్తాను, పుచ్చుకోండి అనగానే వాళ్ళు విసుక్కుంటూ, నువ్వెవడవు వరాలు ఇవ్వడానికి, నువ్వు మా చేతులు ఓడిపోయావు, విశ్రాంతి కావాలని కోరావు, అటువంటి నువ్వు మాకు వరాలు ఇస్తావా? పైగా ఎదురుగుండా ఒక సుందరీమణి కనపడింది, ఆ సమయంలో ఇప్పుడు వరాలు ఇస్తానంటావు. ఎవరైనా ఓ అందగత్తి కనపడినప్పుడు నీలాంటి వాళ్ళు దగ్గరకు వచ్చి వరాలు ఇస్తాం అని లేనిపోని కబుర్లు చెబుతారు. దాని అంతరార్థం ఏమిటనమాట, ఆ ఎదురుగుండా ఉన్న సుందరీమణి, ఓహో ఈ విష్ణువు వీళ్ళకి వరాలు ఇద్దాం అనుకుంటున్నాడంటే ఈయన చాలా గొప్పవాడేమో, ఈయన దేవుడేమో అనుకుంటుందని అనుకుని నిన్ను వరిస్తుందని నీ భ్రమేమో. నువ్వు వరాలు ఇచ్చేవాడి అయితే నువ్వు గొప్పవాడు అవుతావు, నువ్వు గొప్పవాడు అయితే ఆవిడ నిన్ను వరిస్తుంది. ఆవిడ ఎప్పుడూ కూడా ఈ సుందరీమణి బాగా గొప్పవాడిని మాత్రమే వరిస్తుంది, మేమే గొప్పవాళ్ళం, నిన్ను ఓడించిన వాళ్ళం, పరాక్రమం కలిగిన వాళ్ళం, కాబట్టి కోరుకుంటే వరాలు నీకే ఇస్తాం, నీకేం కావాలో కోరుకో, నువ్వు మాకు వరాలు ఇవ్వడం ఏంటి, మేమే ఇస్తాం అన్నారట. ఈ సౌందర్య వ్యామోహం అమ్మవారి యొక్క మహామాయా వ్యామోహంలో పడిపోయేవాళ్ళు అసలు ఏమంటున్నారో మర్చిపోయారు. అందుకే వాక్కు సంయమనంతో పలకాలి. ఒక్కోసారి మనం నోరు కనుక జారామా, అనకూడని మాటలు అన్నామా, తత్ఫలితం అనుభవిస్తాం. అందుకే నేను 9వ కథలో 9వ కథలో వాక్కు చాలా జాగ్రత్తగా వాడాలనే సందేశం ఇచ్చే కథ రాశాను. అందులో వాగ్ధాముడు కాదే సమ్యగ్ధనికుడు అన్నాను. నిజమైన ధనవంతుడు ఎవడు, వాక్కుని జాగ్రత్తగా వినియోగించేవాడు, చక్కగా మాట్లాడేవాడే ధనవంతుడు అంటే. వాక్కు సక్రమంగా ఉపయోగించిన వాడు డబ్బు ఉంటే ఉపయోగం ఉందండి. అందువల్ల వీళ్ళు ఈ సౌందర్య వ్యామోహంలో పడ్డం వల్ల శ్రీ మహావిష్ణువుకి, నీకే వరాలు ఇస్తాం కోరుకో, నువ్వు మాకు వరం ఇచ్చేదేమిటన్నారు. అసలు ఆయన కావలసింది అదేగా, అమ్మవారి సౌందర్య వ్యామోహములో ఉన్న సమయంలో వీళ్ళని రచ్చగొడితే వీళ్ళు వరాలు ఇస్తారు, వరాలు ఇస్తే వీళ్ళని చంపచ్చు అనుకునే ఆయన బాగా గిల్లాడు. వీళ్ళ గిల్లుడికి బాగా వ్యామోహితులై బొట్లో పడి నిజంగానే వరం ఇస్తాం కోరుకోమన్నారు. అప్పుడు ఆయన నిజంగానే ఇస్తారా, మాట తప్పరు కదా అన్నాడు ఆయన. ఈ సుందరీమణి సాక్షిగా, నీ సాక్షిగా, మా అన్నదమ్ములు ఒకరికొకరం సాక్షిగా నీకు వరం ఇస్తున్నాం, మేమిద్దరం పరస్పర సాక్షులం, ఆకాశంలో ఉన్న సుందరి మరొక సాక్షి, నువ్వు సాక్షి, మేము ఇచ్చిన మాట తప్పం, కోరుకో నీకేం కావాలో వరం ఇచ్చాం, నిన్ను మెచ్చాం అనగానే ఆయనే ఉన్నాడో తెలిసిన, అమ్మాయ మీరు ఆ మాట అన్నారు కదా, నాకు కావలసింది అది, మీరిద్దరూ నా చేతిలో చచ్చే వరం ఇవ్వండి అన్నాడు. మీరిద్దరూ నా చేతిలో మరణించాలి, చచ్చే వరమేం ఇవ్వమనగానే వాళ్ళు ఇచ్చాము పో అన్నారు. ఇంక ఇచ్చారు పోవడమే, చచ్చారు పోండి అన్నాడు ఆయన. ఒకసారి వరం ఇచ్చాక ఇంక మీరు ఎక్కడికి పోలేరు, మీకు మరణం తప్పదు, రండి అన్నట్ట. ఇలా ఎప్పుడైతే వాళ్ళు ఆ యోగమాయా ప్రభావంలో పడి నీ చేతిలో మేము చస్తామనే వరం ఇచ్చారో, టక్కన అమ్మవారు మాయమైపోయింది, ఆకాశంలో ఉన్న జగన్మాత అదృశ్యురాలైపోయింది. అమ్మ అదృశ్యం అయిపోయాక అప్పుడు వీళ్ళు స్పృహలోకి వచ్చారు. స్పృహలోకి వచ్చి ఏమైంది సుందరి కనపడలేదు అని అటు ఇటు చూసుకుని ఆ తర్వాత విష్ణువుకే చూశారు. అప్పుడు విష్ణువు, మీరు నాకు ఇచ్చిన వరం ప్రకారం నా చేతిలో చావండి అనగానే మేము నీకు వరం ఇచ్చేసామా, అరే రే ఎంత పొరపాటు చేశాం, ఎందుకు ఇచ్చాం అలాగా, ఎంత బుర్ర తక్కువవాడైనా నీ చేతిలో చచ్చిపోతామని ఇతరులకు వరం ఇస్తాడా, మేము ఇచ్చామా, ఇప్పుడు అర్థమయ్యింది, ఇంతవరకు మాకు ఆకాశంలో కనపడి మమ్మల్ని మాయపుచ్చినది సుందరి కాదు, భువన సుందరి సాక్షాత్మ, మేము అజ్ఞానంతో అమ్మవారిని మోసపుచ్చాం అనుకున్నాం. అమ్మని మోసపుచ్చడం ఎవరి వల్ల అవుతుంది, మేమే మోసపోయాం, చాలా పొరపాటు చేశాం. పూజించవలసిన తల్లిని, నిరంతరం భక్తితో సేవించవలసిన తల్లిని, ఉపాసించవలసిన తల్లిని ఒకప్పుడేమో మోసగించాం, ఇప్పుడు కామించాం. ఎంత దురదృష్టం ఇది, తల్లిని కామించడం అంటే అగ్నితో ఆడుకోవడం తెలుసిన, ఆ జగన్మాతను తట్టుకునే శక్తి ఆ కామేశ్వరుడికి తప్ప మరెవరికి లేదు. మూర్ఖుడు రావణాసురుడు ఉన్నాడు, పరమేశ్వరుడు ప్రత్యక్షం కాగానే వైష్ణవమాయా వ్యామోహంలో పడిపోయి పార్వతిని భార్యగా ఇమ్మన్నాడు, ఆయన ఇచ్చాడు, ఇచ్చినప్పుడే చెప్పాడు ఆయన, ఈ పార్వతి ఎలా ఉన్నా తట్టుకునే శక్తి నాకుందిరా, నువ్వు అందంగా ఉన్నప్పుడు తట్టుకుంటావు, ఆవిడ రేపొద్దున ఇంకో రూపంలోకి వస్తే తట్టుకోలేవన్నట్ట. అయినా మూర్ఖుడు వినకుండా పార్వతిని పట్టుకుపోయాడు. ఈ పార్వతీదేవి వెరుమోహం వేసుకుని, ఇదేమిటండి మీరు ఇలాంటి భర్తలు దొరికారు నాకు, ఎవడో భక్తుడు వచ్చి నీ భార్య నాకు ఇచ్చేయండి ఇచ్చేస్తారా అంటే, మరి తప్పదు నాకు భక్తులు అంటే ఇష్టం, భక్తులు కొడుకులు వాళ్ళు ఏమి అడిగినా ఇస్తానన్నట్టు ఆయన, నీ రక్షణ నువ్వే చూసుకో అన్నాడు ఆయన. ఇంతలో నారదుడు దిగిలాడు, ఏమిటమ్మా నువ్వు వీడితో వెళ్ళిపోతున్నావు అంటే, ఇలా తలపట్టుకునేవిడ పరమేశ్వరుడు మరీ కరుణాస్వరూపుడు, ఈ రావణాసురుడు వచ్చి నన్ను కోరుకుంటూ ఇచ్చేశాడు, ఇప్పుడు నన్ను నేను ఎలా రక్షించుకోనంది. ఈ నారదుడు చాలా తెలివైనవాడు కదా, ఓం మహాకాళి నమః అన్నట్ట. మహాకాళి అనగానే ఈ మంత్రం జపం చేయగానే మహాకాళిగా మారిపోయింది. పార్వతీదేవి లక్షణం ఏంటంటే, మీరు ఏ నామంతో పిలిస్తే ఆ నామంతో దర్శనమిస్తుంది, పార్వతి అని పిలిస్తే అందమైన రూపంతో దర్శనమిస్తుంది అన్నమాట. అలా కాకుండా మహాకాళి అన్నామా, భయంకరమైన నల్లని రూపంతో నాలుగు చేతులతో సోలం ఖడ్గం పుచ్చుకు దర్శనమిస్తుంది. అందుకే టెక్నిక్గా నారదుడు మహాకాళి నమః అన్నాడు, ఆవిడ మహాకాళిగా మారిపోయింది. ఇలా రక్షించుకోమని నారదుడు నన్ను సలహా ఇచ్చి మరీ కాపాడాడు అనుకుందిట. ఇప్పుడు నారదుడు అన్నాడు, ఏమిరా రావణ నువ్వు ఎవరిని తీసుకొస్తున్నావు అంటే, అందగత్తిని పరమసుందరిని పార్వతిని తెస్తున్నానన్నట్ట. ఏది ఈ సుందరే అంటే, అవును ఏది ఈ సుందరైన మరోసారి చూడంటే, నీ బ్రహ్మచారి నీకు బుర్ర తక్కువ, పక్కకు చూసి సౌందర్యాన్ని కూడా తట్టుకోలేవు, ఇదిగో ఈవిడే ఈ సుందరినే పార్వతినే శివుడు నాకు ఇచ్చాడు, ఆవిడని పట్టుకుపోతున్నాను లంకకి పెళ్లి చేసుకోబోతున్నాను అనగానే మనవడా ఇంకొక్కసారి పరిశీలించు వెనక్కి తిరిగి, నువ్వనుకున్న సుందరి ఈవిడో కాదో చెప్పన్నట్ట. ఆయన పక్కకి తిరిగి చూస్తే ఈవిడ భయంకరంగా ఉంది, పెద్ద నాలిక బయట పెట్టి, ఇంత నాలిక బయట పెట్టి కోరలతో ఉన్నది, ఈయన వణికిపోయి నువ్వెవరు అంటే నేనే అంది ఆవిడ. ఓసి నీ గొంతు మండిపోను, ఇదేం గొంతే బాబు అంటే నా గొంతింతే అందిట ఆవిడ. అప్పుడు ఆయన తెల్లబోయి చివరికి, నిన్ను వదిలించుకోవటానికి నా వల్ల కాదు పోవే బాబు అన్నట్టు చివరికి. నారదుడు ఆ తర్వాత ఈ రావణాసురుడి మాయ తొలగాక, ఓ రావణ అమ్మవారు అనేక రూపములతో ఉంటుంది, భయంకరమైన మహాకాళిగా పరమ సౌందర్యవతి అయిన మాతృమూర్తి అయిన పార్వతిగా ఒక్కొక్కప్పుడు ఆహ్లాదం కలిగిస్తూ, ఒక్కొక్కప్పుడు భయంకర ఆహ్లాదం కలిగిస్తూ రకరకాల రూపాలతో ఉంటుంది. శివుడు కనుక ఆవిడ ఎలా ఉన్నా తట్టుకోగలుగుతాడు. మనలాంటి అమాయకులం ఒక రూపాన్ని చూస్తే తట్టుకుంటాం, మరొక రూపాన్ని తట్టుకోలేము. కాబట్టి అమ్మవారిని జగన్మాతగా అయితే చూడగలం, కానీ మహామాయిగా చూడలేం, ఖాళీగా చూడలేం. ఆ తల్లిని చూడాలంటే దానికి చాలా శక్తి కావాలి. ఇంకెప్పుడు ఇలాంటి వికృతమైన చేష్ట చేయకన్నాడు ఆయన. అమ్మతో ఆడుకోవడం, అమ్మని కామించటం, అగ్నిశిఖలతో ఆడుకోవడం. అందుకే సముద్రాల వారు మంచి పాట రాశాడు ఆయన, అగ్నిశిఖలతో ఆడకుమా నీవు, అగ్నిశిఖలతో ఆడకుమా నీవు, ఆపద పాలు కాకుమా, ఆపద పాలు కాకుమా, అగ్నిశిఖలతో ఆడకుమా. పరసతి కోరి పరుగులు వారి, పరసతి కోరి పరుగులు వారి, నరకములో బడినవయగనేల, నరకములో బడినవయగనేల, అగ్నిశిఖలతో ఆడకుమా. అగ్నిశిఖలతో అన్నాడు ఆయన. మంచి అగ్నిజ్వాలలు, ఒక్కోసారి యజ్ఞం జరుగుతున్నప్పుడు భగ్గున పైకిలేస్తా చూడండి, అటువంటి జ్వాలలతో, లేదా ఎక్కడైనా ఏ కొంపలైనా అంటుకుపోతున్నప్పుడు అందులోంచి వచ్చేటటువంటి జ్వాలలతో ఎవడైనా ఆడుకుంటాడా? అమ్మవారితో ఆడుకోవడం, పరస్త్రీ వెంట పడడం, అగ్నిశిఖలతో ఆడుకోవడం వంటిది. దానివల్ల ఎంతో ప్రమాదం నీకు. ఇక్కడే ఒక చమత్కారం కూడా చెప్పారు. పరసతి అంటే పరులు యొక్క భార్య అని ఒక అర్థం, ఇతరుల భార్య. పరాశక్తి అయిన అమ్మవారు, సతీదేవి అంటే పార్వతి కదా, దక్షుడి కూతురిగా పుట్టింది సతీదేవి. అందుకని వీడు పరసతి, సాక్షాత్తు సమస్త లోకములలోనూ వ్యాపించిన పార్వతీదేవి దక్షపుత్రిక. అంతటి అమ్మవారి వెంటపడి ఆవిడ భార్యగా కావాలని కోరుకుంటే నరకంలో పడి నాశనం అవుతావురా అని హెచ్చరించాడు ఆయన.